గురించి మాట్లాడుకుంటున్నాం కదా, క్యాబినెట్ మినిస్టర్స్ దగ్గర ప్రైవేట్ సెక్రటరీస్ ఎలా ఉంటారో అలాగే ఈ ఐదు ప్రాణాలకి ఐదు సెక్రటరీలు ఉన్నారు, వాటిని ఉప ప్రాణాలు అన్నాం. ఈ ఐదు ప్రాణాలు సక్రమంగా పనిచేస్తున్నాయా లేవా, ఈ ఐదు ప్రాణాలు, ఈ ఐదు శక్తులు, శరీరంలో ఉన్నటువంటి ఐదు శక్తులు వాటికి తగిన కార్యక్రమాన్ని పూర్తిగా వ్యవహారంలోకి ఆచరణలోకి తీసుకురావడానికి సహాయం చేసేటువంటి ఈ ఐదు ఉప ప్రాణాలు పేర్లు కూడా మనం మర్చిపోయాం. అసలు ఐదు ఉప ప్రాణాలు ఉన్నాయనే సంగతి మర్చిపోతూ ఉంటాం మనం. ఈ ఐదు ఉప ప్రాణాలు సెక్రటరీ లాగా వాడు బాస్ ఆర్డర్ వేసి వెళ్ళిపోతే పనిచేసేది సెక్రటరీ అయిపోతా ఇచ్చేట వీటిని పేర్లు మనం గుర్తు చేసుకుంటే ఆనందిస్తాయి. సెక్రటరీకి వర్క్ చేసినా ఏం చేయకపోయినా బాస్ పనిచేసినా ఆ సెక్రటరీల పేర్లు ఏంటి అంటే నాగము, కూర్మము, కృత్యల్లము, దేవదత్తము, ధనంజయము. దేవదత్తము, ధనంజయము, ఈ ఐదు ఉప ప్రాణాలు. ఈ ఐదు ఉప ప్రాణాలు కూడా వాటి వాటి పనులు సక్రమంగా నిర్వర్తిస్తున్నప్పుడు ఈ దశవిధ ప్రాణాలు, ఈ ప్రాణాలను, ఈ శక్తులు ఉపయోగించడమే పది మహావిద్యలు అనే పేరుతో లలితాసహస్రనామం, శ్రీచక్ర పూజ, శ్రీచక్ర ఉపాసనలు వస్తూ ఉంటాయి. ఇక్కడే మనం యంత్రం గీసేసి దాని నిండా కుంకుమ పోతుస్తూ ఉండే యంత్రం కూడా కనిపించదు మాకు. ఆ యంత్రం కాస్త కనిపిస్తూ ఉంటే కనీసం ఆ యంత్రం ఏంటో ఆలోచించడానికి టైం ఉంటుంది మనకి. అది కూడా లేకుండా కుంకుమ తీసి దాని నిండా పూజిస్తూ ఉంటే ఆ యంత్రం కూడా మనకు కళ కనిపించదు. అసలు అది ఎందుకు వస్తున్నాం ఏముంటుంది. ఈ దశ మహావిద్యలు కూడా ఈ ఐదు శక్తులు మెయిన్, ఐదు ఒక శక్తులు, ఈ పది శక్తులు ఎలా పనిచేస్తున్నాయో చూసుకోవటానికి పది ఇంద్రియాలు మనకి ఏర్పడి ఉన్నాయి. మెయిన్ ప్రాణాలకి ఈ ఐదు శక్తులకి సంబంధించినవి ఐదు జ్ఞానేంద్రియాలు, ఈ సెక్రటరీ ద్వారా పనిచేసేటువంటి ఐదు శక్తులకి సంబంధించినటువంటి ఐదు కర్మేంద్రియాలు, ఈ పదే గాయత్రి యొక్క పది భుజాలు కూడా. ఇలా రకరకాలుగా మనం చెప్పుకోవచ్చు పది అనే శక్తికి మన శరీరంలో ఉండే పది. ఇలా రకరకాల ఈ పదికి మనం ఏ విధంగా మనం చెప్పుకున్నా కూడా ఇక్కడ మనం మొట్టమొదట ఆల్విన్ టెస్లర్ చెప్పినటువంటి థర్డ్ వేవ్ చెప్పుకుంటే వచ్చాయి ఇంతవరకు. అందులో ఏంటి అంటే మొట్టమొదటి మానవ సమాజానికి ఉపయోగపడినటువంటి మహాశక్తి అగ్ని. ఈ అగ్నిని పది రకాలుగా విభజించుకుంటున్నాం మనం, ఐదు ప్రాణాలు, ఐదు ఉప ప్రాణాలుగా. కానీ ప్రాణ అనే పదం వాళ్ళ ముఖం మీద కాస్త జాగ్రత్తగా గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే ప్రాణము అనే పదాన్ని శక్తి అనే పదంగా వాడుతున్నాం. ప్రాణము ఐదు ప్రాణాల్లో ఒకటైనటువంటి ప్రాణవాయువు. కానీ ప్రాణము అంటే ప్రాణవాయువుతో సంబంధం లేదు. ఇక్కడ ప్రాణము అనే పదాన్ని నేను శక్తి అనే పదానిగా వాడుతున్నాను. అది గుర్తుంచుకుంటే ఈ శక్తి మొత్తం కూడా అగ్ని నుంచి వస్తుంది. మన శరీరంలో 98.4 degrees శక్తి టెంపరేచర్ ఉంటేనే ఈ ఐదు ప్రాణాలు, ఐదు ఉప ప్రాణాలు పనిచేస్తుంటాయి. శక్తి కాస్త తగ్గినా ఎక్కినా కూడా పనిచేయవచ్చు. అంచేత ఈ ఐదు శక్తులు, ఈ ఐదు ఉపశక్తులు పనిచేయటానికి కూడా మళ్ళీ అగ్ని, అగ్నే కారణం అవుతుంది. ఈ అగ్ని ఏ విధంగా కారణం అవుతుంది? శరీరంలో ఉన్నటువంటి ఇంద్రియాలు, ఉపయోగపడని ఇంద్రియాలు ఉపయోగపడేటట్టు చేసేడుతున్నాం కనుక ఈ విధమైన అగ్ని కూడా పావక అగ్ని అవుతుంది. ఇటువంటి అగ్నిని మనం ఉపయోగించుకుంటున్నాం, సక్రమంగా ఉపయోగించుకోవటం లేదు. శరీరగతమైనటువంటి శక్తులు అందరికీ ఉన్నాయి, ఈ పది ఇంద్రియాలు అందరికీ ఉన్నాయి. వీటిని సక్రమంగా మనం ఉపయోగించుకోవటం లేదు. కానీ ఇంకా కొన్ని శరీరాలు ఉన్నాయి మనకి, సూక్ష్మ శరీరము, కారణ శరీరము. ఈ సాధన మొత్తము ముఖ్యంగా గురుదేవులతో సంయోగం చెందేటువంటి సాధన మొత్తము స్థూల శరీరంతో ఇప్పుడు జరగదు. అందుకే గురువు గారు కూడా ఇప్పుడు సౌభాగ్య సూర్యోదయము అని తన స్టార్టింగ్ పాయింట్ ఏం చెప్పారంటే గురువు గారిని నేను స్థూలదేవతలు కలుసుకోలేదు, స్థూలదేవతలో శాంతిపుంజులు మీరు కలుసుకున్నది గురువు గారిని కాదు అని గుర్తుంచుకోండి. మరి ఎవరిని కలుసుకున్నానంటే గురువు గారి యొక్క స్థూల శరీరాన్ని కలుసుకున్నారు. గురువు గారిని కలుసుకోలేదు, గురువు గారి యొక్క స్థూల శరీరాన్ని చూశారు. మీరు గురువు గారు ఏం కోరుకుంటున్నారు, గురువు గారు ఏం కావాలనుకుంటున్నారు, గురువు గారు ఏ విధమైనటువంటి పని చేయాలనుకుంటున్నారో అది స్థూల శరీరం చూస్తే ఏం తెలుస్తుంది? స్థూల శరీరం చూస్తే ఏం తెలియదు.
గురువు గారు ఏం కావాలి అనుకుంటున్నారు అన్నది గురువు గారి యొక్క కారణ శరీరాన్ని చూస్తే తెలుస్తుంది, గురువు గారి యొక్క సూక్ష్మ శరీరాన్ని చూస్తే తెలుస్తుంది మనకి. అంచేది ఎప్పుడైతే గురువు గారి యొక్క స్థూల శరీరాన్ని చూడటానికి హోరాహోరీగా పోట్లాడుకుని దాని గురించి ఇంకా ఎలా చేయాలి ఏం చేయాలి అని చేయదలుచుకున్నప్పుడు మరుక్షణం గురువు గారు నిర్ణయించుకున్నది ఏంటి అంటే అసలు సరే కొన్నాళ్ళు స్థూల శరీరాన్ని నేను వదిలిపడేస్తాను, అసలు ఎవరు చూడరు మాతాజీ కూడా చూడాల్సిన పని లేదు స్థూల శరీరాన్ని అని చెప్పి 5 ఏళ్ళు పాపం ఆయన స్థూల శరీరాన్ని తీసుకెళ్ళి వదిలిపడేసారు. ఇచ్చారంటే వాళ్ళకి శరీరం ఒక పనిముట్టు మాత్రమే. ఇప్పుడు మనం స్కూటర్ అది ఉపయోగించుకోకపోతే సైకిల్ వాటిని చూడబడేస్తాం, వాటిని మళ్ళీ కావాల్సి వచ్చినప్పుడు వెళ్ళి ఉపయోగించుకుంటూ ఉంటాం. ఈ స్థూల శరీరాన్ని మనం అలా ఉపయోగించుకునేటటువంటి శక్తి ఉన్నది అని రిపీటెడ్గా గురువు గారు చెప్తున్నారు గాయత్రి పరివారి వాళ్ళకి. మిగతా వాళ్ళకి ఉందో లేదో మనకు అనవసరము, కానీ మనం ఇది గుర్తు చేసుకోవడానికి బేసిస్ గా కారణంగా మనం గుర్తు చేసుకోవాల్సిన ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే ఈ అగ్ని కూడా స్థూల శరీరాన్ని ఉపయోగించేటప్పుడు పావక అగ్ని అంటాం మనం. ఇంతవరకు దాని గురించి చెప్పుకుంటున్నాం కదా స్థూల శరీరంలో ఏం చేస్తాం మనం, కావలసిన వస్తువుని లేకపోతే పనికిరాని వస్తువుని కావలసిన వస్తువుగా మార్చుకుని దాన్ని ఉపయోగించుకుంటూ ఉంటాం మనం. స్థూల శరీరం యొక్క ఆహారం కావాలి అంటే సూక్ష్మ శరీరంతో ఆహారం తిరిగాడు వాసన చూడగలి కాని పాపం అలా పట్టుకుంటే ఏం పట్టుకు దొరకదు అది తినాలంటే పాప ఆకలి వేస్తూ ఉంటుంది సూక్ష్మ శరీరం ఉంది వాడు తినలేడు. ఇది సినిమాలో చాలా బాగా చూపించాడు, ఆ సినిమా పేరు నాకు గుర్తు రావాలండి, అది హీరో సుమన్ గుర్తొస్తున్న ఆత్మబంధం. అందులో పాపం వాడు శరీరం వదిలేస్తాడు, వాడు శరీరం వదిలేసాక వాడు పట్టుకోబోతాడు దేన్నో అంతా అలా అంతా ఉంటుంది చేయంతే దాన్ని ఏం పట్టుకోలేడు వాడు. ముంచేత ఈ సూక్ష్మ శరీరంలో ఉన్నటువంటి స్థూల శరీరానికి ఉన్నటువంటి అవసరం గురువు గారు చాలాసార్లు చెప్పారు. ఋషులందరూ కూడా హిమాలయాల్లో కూర్చుని అనంతమైనటువంటి శక్తి వాళ్ళకు ఉన్నప్పటికీ కూడా ఎందుకని వాళ్ళు వాళ్ళ కార్యక్రమాలని ఆచరణ యోగ్యమైనటువంటి రూపం ఇవ్వలేకపోతున్నారు అంటే వాళ్ళకి స్థూల శరీరం లేదు కనుక. అంటే స్థూల శరీరం వాళ్ళు తెచ్చుకోవచ్చు కదా, కానీ స్థూల శరీరం కనుక తెచ్చుకుంటే స్థూల శరీరానికి కావాల్సిన అనేక ముఖ్యమైనటువంటి కార్యక్రమాలలో ఒకటి భోజనం. ఈ భోజనం సంపాదించుకోవడానికి చాలా కష్టపడాల్సి వస్తూ ఉంటుంది. స్థూల శరీర కార్యక్రమాలలో 90% మనం చేసేటువంటి పనులలో భోజనానికి కావాల్సిన ఏర్పాట్లు చేయడానికి మొదటి 24 ఏళ్ళు వేస్ట్ అయిపోతాయి. చిన్నప్పటి నుంచి వాడు పెరిగి 1900 వాడు నేర్చుకునే చదువు విద్యా విధానం ఇదంతా దేనికి అంటే స్థూల శరీరాన్ని పోషించుకోవడానికి కదా. వాడు నేర్చుకునే విద్య కానీ వాడు నేర్చుకునే ఇది కానీ ఈ 24 ఏళ్ల సమయము వాళ్ళకి చాలా విలువైంది, ఋషులకి చాలా విలువైనటువంటి టైం కనుక ఆ కాలాన్ని వాళ్ళు వృధా తీసుకోవడానికి ఇష్టపడక స్థూల శరీరం నుంచి రారు వాళ్ళు. మరి తనకి స్థూల శరీరం అంతా ఎలా చేయాలి అంటే వాళ్ళు గురువు గారు లాంటి వ్యక్తులు ఎన్నుకుంటారు వాళ్ళు, ఎవరైతే వాళ్ళతోనూ అటు సంబంధం పెట్టుకోగలిగి వాళ్ళు చెప్పినటువంటి విషయాలు ట్విస్ట్ చేయకుండా మార్పిడి లేకుండా కరెక్ట్ గా మనుషులకు అవగాహన అయ్యే ఆ దేశకాల పరిస్థితులకి అనుగుణ్యమైనటువంటి భాషను ఉపయోగిస్తూ చెప్పగలిగే వ్యక్తుల్ని వాళ్ళని ఎన్నుకుంటారు. ఆ వ్యక్తుల్ని ఎన్నుకున్న వాళ్ళని వాళ్ళిద్దరికీ మధ్య వారధిగా పనిచేస్తూ వాళ్ళు గురువులుగా రూపొందుతూ ఉంటారు. అంచేత వాళ్ళు యాక్చువల్ గా మనం చెప్పుకోవాలి అంటే పండిత్ శ్రీరామ శర్మ ఆచార్య యొక్క స్థూల శరీరాన్ని మాత్రమే మనం చూశాం, కానీ సూక్ష్మ శరీరము కారణ శరీరము ఏదైతే ఆ గురువుని ఆ ఋషుల్ని హిమాలయాలలో చూసి చెప్తారు కదా ఆయన ఇక్కడ నేను స్థూల శరీరంతో చూడలేదు, ఆ హిమాలయాల్లో ఉన్న గురువులు ఋషులు వాళ్ళందరూ కూడా సూక్ష్మ శరీరంలోనే ఉన్నారు, వాళ్ళతో నేను పరావాణితో మాట్లాడాను కనుక ఈ భౌతిక వాణితో నేను మాట్లాడలేదు, వాళ్ళతో మాట్లాడాక వాళ్ళ బాధను నేను అర్థం చేసుకున్నాక ఆ బాధను మీ వరకు తీసుకువచ్చేటటువంటి బాధ్యత నా మీద ఎక్స్ట్రాగా వేసుకున్నాను అనే పదాన్ని వాళ్ళు వాడతారు గురువు గారు అక్కడ. అది చాలా ఇంట్రెస్టింగ్. అన్నిటికంటే ఏంటంటే మన గురువు యొక్క గొప్పతనాన్ని సాగు చెప్తుంటది. ఈనాడు భారతదేశంలో ఆధ్యాత్మికతకి అసలు కేంద్ర బిందువు అయినటువంటి భారతదేశం స్పిరిచువలిజం ఇంకా బతుకుంది అంటే భూమి మీద భారతదేశం ఉంది కనుక. ఎందుకంటే మిగతా ఏజం కాకపోయినా మిగతా ఏజెన్సీలో వాటిలో కూడా ఆధ్యాత్మికత ఒక నిర్దిష్టమైన కార్యకలాపాలతో రూపొంది, దాని వెనకాతలు ఒక కర్మకాండతో పాటు ఒక ఆలోచన సమూహం ఉన్నటువంటి వ్యవస్థ ఇంకెక్కడా లేదు. క్రిస్టియానిటీలో కానీ ముస్లిం దాంట్లో కానీ మిగతా ఇంజనీర్స్లో కూడా మీకు ఒక ప్రతిష్టమైన వ్యవస్థ ఏం కనిపించరు, ఎవడున్నాడు మంచిగా ఉండండి సుఖంగా ఉండండి అందరూ కలిసి ఉండండి అని చెప్పటమే తప్ప ఆ మార్గాన్ని అనుసరించడానికి కొన్ని వేల మార్గాలు కొన్ని వేల విధానాలు మనకి భారతదేశంలో దొరుకుతూ ఉంటాయి. అటువంటి భారతదేశంలో, ఇటువంటి భారతదేశంలో స్వయంగా ఆ పూర్వకాల పురుషులు కొన్ని వేల సంవత్సరాల కిందట వాళ్ళు ఈ మానవ జాతి మొత్తము ఎలా నడవాలో తయారు చేసినటువంటి సంహిత ఆచరణ సూత్రాలు ఉన్నటువంటి భారతదేశంలో 30 సంవత్సరాలు బట్టి వాళ్ళు వెతుకుతూ ఉంటే కానీ ఒక వ్యక్తి దొరకలేదు వాళ్ళకి. గురువు గారిని అందుకోసం అందుకోవాల్సి వచ్చింది వాళ్ళకి. గురువు గారు సరే ఆయన ఎప్పుడో ఎన్నుకున్నారు తన శిష్యుడుగా. ఆయనకి కపిలదాస్ ఉన్నప్పటి నుంచి అంచేత ఈ గురువు గారి యొక్క గురువు గారు తన పని తయారు చేసుకోవడం కోసం ఈ లాస్ట్ డికేడ్ ఆఫ్ ఇయర్, ఈ శతాబ్దం యొక్క తొలి దశాబ్దంలో పరిచయించడం కోసం అని ఆయన కబీర్దాస్తో ఉన్నప్పటి నుంచి ఎన్నుకుంటూ ట్రైనింగ్ ఇచ్చుకుంటూ వస్తున్నాడు. అంటే ఈ 10 సంవత్సరాల కాలానికి 800 సంవత్సరాల ట్రైనింగ్ ఆ స్థితి వ్యక్తి ఈ స్థితి వ్యక్తి ఇచ్చుకున్నాడో చూస్తే ఈ 10 సంవత్సరాల యొక్క ఇంపార్టెన్స్ తెలుస్తుంది. అందుకు నేను రిపీటెడ్ గా ఇది చూస్తున్నది. ఈ 10 సంవత్సరాల కార్యక్రమం ఉంది, పని చేయాల్సింది ఉంది. ఈ 10 సంవత్సరాల కార్యక్రమం నిర్వర్తించడానికి గురువు గారి స్థాయి వ్యక్తి గత 4 జన్మల నుంచి ట్రైనింగ్ పొందుతున్నాడు. ట్రైనింగ్ దేనికి అంటే ఈ 10 సంవత్సరాల కార్యక్రమాన్ని సక్రమంగా నిర్వర్తించడానికి. అంటే ఈ పని ఈ కాలము ఎంత మహత్వపూర్ణమైందో మీరు కాస్త అర్థం చేసుకోండి. దాన్ని 1514th century నుంచి 20th century స్టార్టింగ్ వరకు, అంటే 1911 సెప్టెంబర్ 20 జన్మించారు గురువు గారు. ఇంతకు ముందు వరకు ఆయనకి స్థూల సూక్ష్మ కారణ శరీరాలు మొత్తము ట్రైనింగ్ దేనికి అంటే ఈ 10 సంవత్సరాల కాలాన్ని ఉపయోగించుకోవాలి అని. సరే ఈయన హిమాలయాలకు తీసుకెళ్లి నాయన నువ్వు ఈ పని చేయాలి ఈ పని చేయాలి గాయత్రి మంత్రం జపం చేసుకోవాలి ఇవంతా చేయాలి అనేసరికి అక్కడ ఋషులు ఉన్నాడు. మరి మాకు అన్నాడు, మాకు దొరకటం లేదయా, నీ శిష్యుడు బ్రహ్మాండంగా ఉన్నాడు, శాస్త్రులాంటి శిష్యుని సంపాదించుకున్నావు, నువ్వు ట్రైనింగ్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోతున్నావు, మరి మా పనులు చేసేవాళ్ళు ఎవరు కనిపించడం లేదు అంటే మావాడు ఉన్నాళ్ళే భయపడకని భరోసా ఇచ్చేసాడు గురువు గారు. అంచేత గురువు గారికి ఇచ్చిన ట్రైనింగ్ లో, గురువు గారు చేయబోయే కార్యక్రమాలలో ఋషుల యొక్క కార్యక్రమాలు ఎక్స్ట్రాగా జాయిన్ అయ్యాయి. డైరెక్ట్ గా లేవు అసలు ఆ కార్యక్రమాలు. గురువు గారి ఆత్మగతని కనుక మనం కాస్త జాగ్రత్తగా పరిశీలించి చదివితే గురువు గారిని గురువు గారి యొక్క గురువు గారు దాదాపు గురుదేవులు కేవలం ఆశీర్వచనాల కోసం తీసుకెళ్లారు. మీరు మహాపురుషులు ఋషులు సాధన చేసుకుంటున్నారు అని చెప్పి మీరు కాస్త మా శిష్యుడిని ఆశీర్వదించండి, చిన్నవాడు అప్పుడు పదారీళ్ళు ఉన్నాయి ఇతను మీరు ఆశీర్వదిస్తే ఇతను తన కార్యక్రమాలు మా కార్యక్రమాలు అన్ని కల్పిస్తారు. ఎందుకంటే వాళ్ళు ఇతన్ని చూశాక కుళ్ళుకున్నారు. ఏంటి ఇలాంటి శిష్యులు మాకే ఉండుంటే, ఋషి సాంప్రదాయం గురువు సాంప్రదాయం ముందే చెప్పాను కదా, ఎవరికైనా ఏదైనా బాధ కోరిక ఉంటే ముందు ఆ కోరిక తీర్చేయడానికి రెడీ అయిపోతారు గురువులు. అంచేత గురువు గారు అసలు గురువు గారిని అడగకుండా, అసలు 4 ఏళ్ల బట్టి ట్రైనింగ్ ఇస్తున్న వ్యక్తిని అడగాలి కదా అసలు సింపుల్ కామెంట్ నడకుండా ప్రిన్సిపల్ టైం టేబుల్ వేసేస్తారా అని మన కోసం తెచ్చుకుంటూ ఉంటాం. నాకు కాస్త ఇరిటేషన్ వస్తూ ఉంటుంది ఒకసారి. కానీ గురువు గారిని అడగకుండా అసలు ఇంత మహత్తరమైనటువంటి కార్యక్రమం గురువు గారు చేయాలి కదా, ఈ బరువే అసలు పెద్ద బరువు. ఈ బరువుతో పాటు ఋషులు అందరి కార్యక్రమాలుగా పనిపించే వస్తువులుగా మనం తీర్చిదిద్దుకుంటున్నాం. మనం గురువు గారికి ఇచ్చే ట్రైనింగ్ లో కబీర్ దాస్ నుంచి ఈనాడు పండి శ్రీరామ శర్మ ఆచార్యగా ఆయన అవతరించి దగ్గర నుంచి ఇచ్చిన ట్రైనింగ్ కనుక మనం కాస్త జాగ్రత్తగా చూసుకుంటే జీవిత పరమావధి ఎప్పుడు కూడా మనకు ఎలా తెలుస్తుంది అంటే ఆ చివరి క్షణాలను తెలుస్తుంది. అసలు ఆ సాధకుడు కానీ ఆ గురువు కానీ ఆ వ్యక్తి కానీ తన జీవితాన్ని ఏమాత్రం ఉపయోగించుకోగలిగాడు, తన జీవిత లక్ష్యాన్ని పొందగలిగాడా లేదా అని చిన్నప్పుడు తెలియదు, పెద్ద అయితే తెలుస్తుంది. ముఖ్యంగా శరీరం వదిలేసేటప్పుడు తెలుస్తుంది వాడు ఎంత గొప్ప ఎలా చేసాడు. మా తాతగారు ఎప్పుడు చెప్తూ ఉండేవారు, ఆయన పోలీసు ఇన్స్పెక్టర్ సూపరింటెండెంట్ గా చేస్తూ ఉండేవారు. యోగం ఇప్పుడు తెలియదు, పోలీస్ ఆఫీసర్ది రిటైర్ అయిపోయి తెలుస్తుంది. రిటైర్ ఆ నెలలో అవుతాడమ్మా ఆయన మాట వింట మానేస్తారు. అంతవరకు ఆయన సిద్ధంగా చదువుతున్నటువంటి సేవకులు అర్ధలీలు వీళ్ళందరూ కాన్స్టేబుల్స్ ఉంటారే చెప్పండి సార్, వాళ్ళు ఇంకా రిటైర్ అయిపోతాడు ఆ నెలలో అంటే ఇంకా లాభం లేదు కదా అంటే అసలు ఏ పని చేయరు వాడు. ఈరోజు ట్రాన్స్ఫర్లు అవి అవుతుంటే పాప వాళ్ళే పోసేసి అంతా చూసేసి ఇల్లు చూసి పెట్టేసి అంతా కడిగేసి అంతా చేసేస్తాడు. రిటైర్ అయ్యే టైంకి అసలు అక్కడ పిలిస్తే పడగడు పాప, అంతా వీళ్ళే చేసుకోవాలి. కానీ గురువుల యొక్క ఈ మహాపురుషుల యొక్క సాధకుల యొక్క జీవిత చివరి క్షణాలు కనుక మనం చూస్తే వాళ్ళు ఏం సాధించారో ఏం సాధించడానికి వాళ్ళు ప్రయత్నం చేశారో మనకు తెలుస్తుంది. కబీర్దాస్ జీవితాన్ని కూడా మనం చూస్తే చాలా తమాషాయన పరిస్థితి ఏర్పడుతుంది. జీవితం మొత్తం కబీర్ దాస్ చెప్పడానికి ట్రై చేసింది ఏంటంటే, మానవత్వమే ఒక ధర్మము, దేవుడు అనేవాడు ఒక మనిషికి ఒకలాగా ఇంకో మనిషికి ఒకలాగా ప్రవర్తించడు. తన స్తోత్రాన్ని చూసే వాడికి ఏమో ఇష్టవచ్చినవన్నీ ఇచ్చేసి తనని పూజించిన వాడికి ఇంకో రకంగా ఏం చేయడు. వాడు చేసినటువంటి కర్మల్ని బట్టే వాడు ఫలితాలను ఇస్తాడు తప్ప, వీడు నన్ను ఎంత కాకా పెట్టాడు, ఎన్ని స్తోత్రాలు చేశాడు, ఎంత జపం చేశాడు అనేది లెక్క పెట్టుకోడు దేవుడు అని కబీర్ దాస్ చెప్పడానికి ట్రై చేశాడు చాలాసార్లు. సరే చెప్తానండి, ఎంత కబీర్ దాస్ అయినా శరీరం వదలాల్సి వచ్చింది. ఆయన శరీరం వదిలేశాడు. శరీరం వదిలేసిన మరుక్షణం పెద్ద గందరగోళం స్టార్ట్ అయింది. హిందువులు అన్నారు ఈయన మా గురువు కనుక ఈయన శరీరాన్ని కాల్చేస్తా ఉన్నారు. ముస్లిం సన్నారు కాదు, కానీ ఈయన ముస్లిము అని చెప్పి ఈయన శరీరాన్ని కాల్చడానికి వీల్లేదు, ఈయన శరీరాన్ని పూజ చేస్తాను. అసలు ఈ భౌతిక శరీరం గురించి మీరు ఎందుకయ్యా కొట్టుకుంటారు, ఈ శరీరంలో ఏం లేదు, అసలే ఉందని చూసే శరీరం కారణ శరీరాలు. ఈ స్థూల శరీరం కేవలము మనం చేయదలుచుకున్న పనిని 10 మందికి విఫలీకరించి చెప్పడానికి అవసరం పడుతుంది, ఉపయోగపడుతుంది తప్ప మిగతా వాటికి ఉపయోగపడదు అని ఆయన కంఠచోట చేసుకుంటూనే ఉన్నాడు. ఆశ్రమాలు పెట్టాడు కాశీలో, కబీర్ పందే ఆశ్రమం అని. చివరికి ఆయన సినిమా తీసుకువెళ్తే కరెక్ట్ గా ఆయన సినిమా తీసుకువెళ్తే కబీర్ పందే వాళ్ళు తెలుగు రేడియో స్టేషన్ ఏంటది, రేడియో స్టేషన్ కాదు టీవీ స్టేషన్ కాల్చి భారస్వామిని బెదిరించి చివరికి ఎందుకు పనికిరాని సీరియల్ గా డెవలప్ అయింది కబీర్ దాస్. సీరియల్ వచ్చింది టీవీలో వచ్చేది ఇదివరకు. ఇప్పుడు అది ఆ శిష్యుల యొక్క గొప్పతనం, చాలా ఆనందం. అలాంటి శిష్యులు కలిగిన గురువులు ఉంటే ఆనందిస్తూ ఉంటారు. కానీ జరిగింది ఏంటి అంటే, ఆ శిష్యులు దెబ్బలాడుకుంటూ ఉంటే కబీర్ దాస్ పాప ఏం చేశారంటే మాయైపోయాడు, శరీరం కూడా మాయైపోయింది. పువ్వులు మల్లె పువ్వులు మాత్రం మీరున్నాయి అక్కడ తీస్తే. కానీ అప్పటికే అర్థం లేదు ఆ శిష్యులకి, వాళ్ళు ఏం చేశారంటే సగం చేశారట మల్లె పువ్వు లక్ష పెట్టుకుని, మళ్ళా సగం మల్లె పువ్వులను ఆశించారు, సగం మల్లె పువ్వుని పూర్తి పెట్టారు. అంటే ఇక్కడ మనం చెప్పదలుచుకున్నది, అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం ఎంత తప్పులు చేసేస్తా ఉంటే ఆయన చెప్పుతూ వచ్చింది, ఆయన జీవితాంతం చెప్తూ వచ్చినటువంటి సత్యాన్ని మనం మర్చిపోయారు. ఆ పువ్వులు ఈ శరీరంలో ఏమీ లేదయ్యా బాబు, నేను చెప్పింది మీరు గుర్తుంచుకోండి, అదే ఆచరణ పెట్టుకోండి అంటే అదే ఆచరణ పెట్టడం మానేసి ఆయన మల్లె పువ్వులు కాల్చిన భస్మం మీద సమాజం ఒకళ్ళు కలిసి గుడి ఒకళ్ళు కట్టారు. ఇప్పటికి కాశీలో ఉంది, అది పరిస్థితి అది. ఇది ఎందుకు చెప్పు వస్తున్నాను అంటే, పనికి వచ్చే వస్తువుని పనికి రాకుండా చేయటంలో ఎక్స్పర్ట్స్ శిష్యులు. సార్ అలాంటి గురువు చెప్పే జీవిత విధానాన్ని మనకి చెప్తే, అంటే అగ్ని పావక అగ్ని ఏం చేస్తుంది అంటే పనికిరాని వస్తుంది, పనికొచ్చేటట్టు చేస్తూ ఉపయోగించుకుంటారు ఆ అగ్నిని. శిష్యుల్లో ఉండేటటువంటి అగ్ని దేనికి పనికొస్తుంది అంటే గురువుని చంపేయడానికి పనికొస్తుంది, అంతకంటే ఎందుకు పనికిరాదని. అందుకే గురువు ఎప్పుడూ పవక అతీతుడే. గురువు శరీరం వదిలిపెట్టాల్సి వచ్చింది అంటే అర్థం ఏంటి అంటే, ఆ శిష్యులు నాయనను వెళ్ళిపో అన్నారు అనమాట, లేకపోతే ఆయన వెళ్ళడు. 71లో వెళ్ళిపోతాను అని చెప్పిన వ్యక్తి 91 వరకు శరీరాన్ని ఉంచుకున్నారు. ఆ విధంగా గాయత్రి పరివారం వాళ్ళు చాలా గొప్పవాళ్ళు. మొట్టమొదటిసారి ఓ గురువు నేను శరీరం వదిలిపెట్టేస్తాను అన్నాక శరీరం వదిలిపెట్టకుండా 3 సార్లు ఆగారు ఆయన. ఈ చివరిసారి కూడా కొన్ని కారణాల వల్ల ఆయన శరీరం వదిలిపెట్టారు తప్ప భౌతిక జగత్తును వదిలిపెట్టలేదు. 2090 వరకు భౌతిక జగత్తును నేను వదిలిపెట్టను అనే గ్యారంటీ ఇచ్చారు. అంటే మొన్న ఉన్నాము అనే ధీమా చూసుకునే అన్నారు తప్ప, ప్రతి సూక్ష్మ జగత్తులో ఆయన ఏం చేస్తాము మనం ఆయన మాట వినకపోతే ఇచ్చేట. ఆ యాంగిల్లో మన గొప్పతనాన్ని మళ్ళా మనం గుర్తు చేసుకుందాం, మనం చాలా గొప్పవాళ్ళమని. ఇచ్చేట గొప్ప గురువు యొక్క శిష్యులు ఎప్పుడు గొప్పవాళ్ళు అవుతారు. అంచేత ఈ ఉపయోగపడే వస్తువుని ఉపయోగపడకుండా చేసే శిష్యులు కాకుండా, ఉపయోగపడటానికి కావలసిన పరికరంగా గురువు చేతిలో మారిపోగలిగేటటువంటి ప్రక్రియ ఉందే, ఈ ప్రక్రియ చాలా తమాషాగా ఉంటుంది. ఎందుకు చాలా తమాషాగా ఉంటుంది అంటే, దేనికి ఉపయోగపడాలి, ఇప్పుడు అన్నం వండుతున్నాం అంటే ఆకలిస్తుంది కనుక వండుకుంటున్నాం, లేకపోతే ఏదో పరికరాన్ని కాగితాలతో పువ్వులు అవి చేస్తాం అనుకుంటున్నాం, రకరకాల పనులన్నీ మనం భౌతిక జగత్తులో చేసుకుంటూ ఉంటాం కదా. పరికరాన్ని వస్తువుల నుంచి పనికొచ్చే వస్తువులుగా మార్చుకునేటప్పుడు మనకి తెలుసు ఏ పని చేయటానికి ఈ పని చేస్తున్నాము అని. కానీ గురువు చేతిలో ఎప్పుడైతే ఈ శరీరాన్ని మనం అప్పచెప్పేస్తామో, అందుకే సౌభాగ్య సూర్యోదయం తర్వాత అందులో ఆయన చాలా గొప్పగా రాసుకుంటారు గురువు గారు, ఈ 3 జన్మలు ఎందుకు పనికిరా ఉన్నాడు. కబీర్ దాస్ గారు నేను ఎత్తిన జన్మ, సమర్థ గురు రామదాస్ గారు నేను ఎత్తిన జన్మ, రామకృష్ణ పరమహంసగా పుట్టిన జన్మ అసలు ఎందుకు పనికిరాదు అన్నాడు. ఇచ్చేట నిజమైన సమర్పణ, ఈ జన్మలో నేను చేసుకోగలిగాను కానీ మిగతా జన్మల్లో నేను చేసుకోలేకపోయాను అంట. చేత సమర్పణ అనేది చాలా తమాషా అయింది. ఇచ్చారంటే సమర్పణ జరిగిన మరుక్షణం నువ్వు ఎందుకు ఉపయోగపడతావో మనకు తెలియదు, చాలా ఆశ్చర్యం నాకు. కొన్ని చోట్ల మీరు కొన్ని పనులు మనం చేసేటువంటి చేష్టలు చూస్తూ ఉంటే ఆలోచించటం మనం మానేసాం అనిపిస్తుంది. ఆలోచించటం నేర్చుకోండి అని చెప్పేది గురువు గారు విచార క్రాంతి అని మాట పెట్టారు. దాన్ని ఆ పదం యొక్క అర్థం ఏంటి అంటే అసలు ముందు ఆలోచించటం నేర్చుకోండి. మీరు ఆలోచించటం నేర్చుకుంటే మీరు చేసే చాలా పనులకి అసహితంగా కనిపిస్తుంది కనుక ఆ పనులు వద్దు అని నేను మీకు చెప్పక్కర్లేదు, మీరే మానేస్తారు అన్నారు. అందులో ఈ సమర్పణ చాలా తమాషాగా ఉంటుంది. దానం చేసాం అనుకుండా వాళ్ళు ఎవరికి దానం చేసాం అంటే వాడికి ఇచ్చేసాం వాళ్ళకి. తర్వాత మరి ప్రతిరోజు పొద్దున్న లేచి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవడం చూసారా నేను మీకు ఎవరు దానం చేశాను. దానం చేసిన వాడు పాపం పాలు పితుకుంటే అక్కడే నుంచుంది పాలు పితికేవా లేదా అది ఇక్కడే ఆ పాలు తీసుకొచ్చేయకుండా పని వాళ్ళనే తాగేస్తూ ఇంకా ఇంకేంటే ఆ దానం తీసుకున్న వాడికి విసిగట్టిపోతుంది అనమాట. ఇంకా టైం వచ్చింది అంటే వీళ్ళు వచ్చేస్తాడరా బాబు గుర్తు చేయడానికి, నేను దానం చేశాను అని. అలాగే మనం చాలా సార్లు సమర్పణ అనే పదాన్ని వాడతాం. సమర్పణ అనే పదాన్ని ఒకసారి వాడితే చాలు శరణం అని ఒక మాట అందిస్తే రెండోసారి మీరు అందరూ అయిపోయింది మీ పని అక్కడ.